సమస్య అంటే ఏమిటయ్యా అంటే వివరిస్తున్నారు శాస్త్రం రమణ మహర్షి వారు చెప్పారు. మతమన్నా ఆధ్యాత్మిక కన్నా ముగ్గురు సబ్జెక్ట్ ఏమిటా? ముగ్గురు అంటే ప్రపంచం, జీవుడు, ఈశ్వరుడు. మూడు తప్పు మరో సబ్జెక్ట్ ఉందా అండి? కొందరికి రెండే సబ్జెక్టు, ప్రపంచం, జీవుడు. జీవుడు అంటే నేను అనుకునేవాడు. ఈ రెండింటి పైన ఉన్నాడు అంటే ఈశ్వరుడు. ఈ ముగ్గురికి ఉన్న రిలేషన్, సంబంధాన్ని ఆలోచన చేస్తే దగ్గర దాని ఎవరి స్థాయిలో వాళ్ళు ఆలోచన చేశారు. ఈశ్వరుడి నుంచి ప్రపంచం వచ్చింది, ప్రపంచంలో నేను ఒకడిని అని అనుకున్నారు కొంతమంది. ఈశ్వరుడు వేరు, ప్రపంచం వేరు అయిపోయింది, ఇది ద్వైతం. కాదయ్యా అంశ రూపంలో అందరూ ఉన్నారయ్యా అంటే విశిష్ట అద్వైతం. ఈశ్వరుడు తప్ప మనకు లేదయ్యా ప్రపంచం అంటే అద్వైతం అయిపోయింది. అలాంటి ముగ్గురు సంబంధం గురించి ఆలోచించారు ఎవరి స్థాయిలో వాళ్ళు. ఇందులో ఏ మతం వస్తుంది, ఏ మతమైన వస్తుంది? ఎందుకంటే ఏది ఆలోచించకుండా బతికే వాడి కంటే ఏదో ఒకటి ఆలోచించేవాడు మంచిగా. ఏదో ఒకటి ఆలోచించాడు, మనకు ఒకటే ఆలోచన రాష్ట్రం ఉన్నది. అది ఇక్కడ గ్రహించవలసింది మతం అంటే ఇది. ఇప్పుడు ప్రపంచం, జీవుడు, ఈశ్వరుడు మనం ఎక్కువ లింక్ దేశ పెట్టుకున్నామండి. ఉన్నామని చెప్తాను ప్రపంచం ఏదో శ్రీశైలం వచ్చి అడిగే దానికి ఈశ్వరుడు వచ్చి చెప్పారు. మన అసలుతత్వం మాత్రం ఎప్పుడు ప్రపంచమే లింక్. మల్లికార్జున స్వామి వచ్చి దండం పెట్టినా మా కుటుంబం బాగుండాలి అంటే మళ్ళీ ప్రపంచమే. దేవుడు కూడా మన ప్రపంచం కోసం వాడుకుంటున్నాం. కనుక మనకి ఇద్దరి మీద నమ్మకం ఉంది, ప్రపంచం ఉంది, మధ్యలో జీవుడు ఉన్నాడు. ఇదంతా ప్రపంచం అండి. ప్రపంచానికి మూడు చూపించారు. జీవుడికి ఒకటే చూపించాడు, ఈశ్వరుడికి ఒకటే చూపించాడు. ప్రపంచానికి మూడు ఎందుకు చూపించారు చెప్పండి? ప్రపంచం అంటే మూడే అవునా కాదు? మీరే నాకు చెప్పండి, నేను వివరిస్తా. ప్రపంచం అంటే మూడు కాలాల్లో ఉండే అంతే కదా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. అంతేకాదు మూడు లోకాలు ప్రపంచం అంటే అంతే. మూడు లోకాలంటే స్వర్గ, మత్స్య, పాతాలు. అయ్యా నేను స్వర్గం చూడలేదు, పాతాలు చూడలేదు, నమ్మను అన్నా ఇంకోటి నమ్మాలి. నువ్వు ఉన్న చోటు, నీకు పైన చోటు, నీకు కింది చోటు, మూడు లోకాలు, మూడు కాలాలు అయిపోయాయి. అంతేకాదు మన శరీరాలన్నీ మూడు తెలిసే ఒక్కటి కాదు, సూర సూక్ష్మ కారణ శరీరాలు. ఈ మూడింటితో మనం అనుభవించే అవస్థలన్నీ జాగ్రత్త, చెన్నై ప్రభావంతో వేటాసన పండిపోయి అప్పుడప్పుడు నిద్రపోతున్నాడు. జాగ్రత్త, స్వప్నము, సుశుద్ధి అంతే కదా ఈ మూడు. దానికి అంతా మూడే. ఈ మూడు అందరికీ తెలుసు. శివుడు గురించి చెప్తే కష్టం కానీ మూడు అందరికీ తెలుసు. జాగ్రత్త సుశుద్ధితో తెలుసు కదా. సంస్కృతమే చెప్తుందని తెలియకపోవచ్చు. వెలగువ, కళ, గాఢ నిద్ర. ఇప్పుడు అందరూ ఏ స్థితిలో ఉన్నారు? ఇక్కడ గాఢ నిద్ర అంటే ఇక్కడ ఎవరు లేదు, వెలకవే కదా. వెలకువ, కళ, గాఢ నిద్ర ఈ మూడింటితో ఉంటారు ప్రతి వాళ్ళు. కానీ ప్రపంచం అంతా ఏంటి? మూడు. ఈ ప్రపంచంతో లింక్ పెట్టుకుని నేను నిద్రపోతున్నా, నేను మెలకువగా ఉన్నా, నేను కలగంటున్నా, నేను ఇవాళున్నా, నేను మొన్నున్నా, రేపుంటా, అంతా మనం నేను దేనితో కలుపుతున్నాం? ప్రపంచంతో కలుపుతున్నాం. నేను ప్రపంచంతో కలుపుతున్నాను. కానీ నీకు ప్రపంచానికి బేస్ అయి ఉన్నాడు పరమేశ్వరుడు. వాణ్ణి చూడట్లేదు నువ్వు. ఎందువల్ల? నీ చూపు వీటితో కలిపి పైకి చూస్తుంది. క్రమంగా నీ బుద్ధి మరల్చి ప్రపంచం నుంచి అంతర్ముఖుడివై లోపలికి ప్రవేశించు. అప్పుడు ప్రపంచంతో క్రమంగా బంధం వదిలి నీకు ప్రపంచానికి మూలమైన పరమేశ్వరుడు చూస్తూ వెడుతూ 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 ఆయనతో కలువు కలవగా నేమైపోయింది? జీవుడు, ఈశ్వరుడు కలిపి ఒక్కడైపోయాడు. ఇది మోక్షం అంటే, ఇది ప్రపంచం అంటే. ఇక్కడ బంధం, ఇక్కడ మోక్షం. ఇంతేనండి, ఇక్కడుంటే బంధం, ఇక్కడుంటే మోక్షం. సింపుల్. ఈ చిన్ముద్ర పట్టి చూపించగానే ఋషులందరికి అర్థమయ్యట్లేదు. ఎందుకు వాళ్ళు ఋషులు కనుక మనకు 100 ముద్రలు చూపించరా? బ్రహ్మవాదులైన ఋషులు గనక వాళ్ళకి చిన్ముద్రతో మొత్తం బాధపడిపోయింది. ఒకవైపు మౌనం, ఒకవైపు చిన్ముద్ర, ఈ రెండింటితో మొత్తం బాధపడిపోయిందండి. ఇప్పుడు ఈ స్వరూపాన్ని, చిన్ముద్రలో ఇంత రహస్యం ఉందండి, ఒక్కడ తెలిసింది కదా. భారతీయ దేవతలు చెయ్యి ముద్రలో కూడా అద్భుతం ఉన్నది. అందుకే ఈ మతం గొప్పది, ఇందులో పుట్టడం గొప్పది, ఇందులో చుట్టూ భగవంతుడిని ఆరాధించడం ఇంత గొప్పది. ఇంత జ్ఞానం ఎక్కడ కనబడుతుందండి? ఇందు ముద్రలో తప్ప. ఎంత విశిష్టమైన సంస్కారం. ఇది చేతిలో పుస్తకం పట్టుకున్నట్ట. పుస్తకం అంటే సర్వశాస్త్రములకి సంకేతం అది. ఇన్ని శాస్త్రాల సారం ఇదే అని చెప్పాడు. పైన అక్షమాల పట్టుకున్నట్ట. అక్షమాల అంటే ఆకారం నుంచి క్షకారం వరకు ఉండే అక్షరాలే అక్షమాల. అది పట్టుకున్నాడు. ఇది జ్ఞానస్వరూపుడు కదా. మనకి ఏ జ్ఞానం కావాలని అక్షరాల ద్వారా రావాల్సిందే కదా. అది అక్షరం పట్టుకున్నాడు. ఇంకో చేతి అమృతం పట్టుకున్నట్ట. అమృతం అంటే ఆనందము, పోషకము, రెండు అర్థాలు. విద్య వల్లనే నీకు అమృతం లభిస్తుంది అయ్యా. ఇక్కడ విద్య వల్లనే మనకి పోషణ లభిస్తుంది, ఆనందము లభిస్తుంది. అందుకే విద్య ఫలం అమృతం. ఇది పట్టుకుని కూర్చున్నాడు. ఇక తెల్లగా ఉన్నట్టండి స్వామివారు. ఏంటయ్యా తెలుపు అంటే నిన్ననే చెప్పుకున్నాను. జ్ఞానం యొక్క రంగు స్వచ్ఛంగా ఉంటుంది,
స్పష్టంగా ఉంటుంది, అందులో మాలిన్యం ఉండదు. అందుకే ఏ మాలిన్యం లేని స్వచ్ఛత, స్పష్టత, క్లారిటీ అండ్ ప్యూరిటీ, అది దక్షిణాది. ఇది ధ్యానించుకుని పైగా దానికి నెలవంక గంగ జటాజూత నీలకంఠం అని కామెలుగు భావన చేస్తాం. మొత్తానికి ఆ విధంగా దక్షిణామూర్తి స్వరూపాన్ని చూశారు ఎవరు? అసలు మర్చిపోయారా? దక్షిణామూర్తి బ్రహ్మాది దేవతలందరూ చూశారు. చూసి స్వామి వారిని స్తోత్రం చేస్తారు. ఇక్కడ అద్భుతమైన స్తోత్రం భాగవతంలోనూ ఉంది. ఈ స్తోత్రం అంతా తీసిగా ఏం కావాలని అన్నాడు. వెంటనే బ్రహ్మగారు చెప్పారు, మా అబ్బాయి ప్రజాపతిగా అధ్యక్షుడు, దక్షుడు, అతను తప్పు చేశాడు, ఆ తప్పును క్షమించి కాపాడాలయ్యా అన్నాడు. ఇప్పుడు రెండు జరిగాయి, తప్పు నొప్పుకోవడం, క్షమించమని అడగడం. ఈ రెండు చేస్తే కరిగిపోతాడు. స్వామి దగ్గర ఉన్న గుణం అది లేదు. తప్పు చేసేవాడిని కాపాడను అంటే మనం ఎప్పుడూ తరించరు. ఎన్ని తప్పులున్నా ఆయన కాపాడతాడు. అయితే పశ్చాత్తాపం ఉండాలి. అంతేగాని ఆయన ఎలాగ కాపాడతాడు కనుక ముందే తప్పు చేస్తూ కూర్చుంటే లాభం లేదు. తప్పు చేసేవని పశ్చాత్తాపడి పాదాల మీద పడితే తప్పకుండా కాపాడతారు. కరుణా స్వరూపం అండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అన్ని సమ్మయ దాసోయమితి పరమేశ్వరుడు. అది శరణాగతి. అలా శరణు వేడగానే పరమేశ్వరుడు సరే నేను అనుగ్రహిస్తాను లేని బయలుదేరేటండి. ఎందుకంటే బ్రహ్మగారి బాధ మరొకటి ఉన్నది. ఏది కాదన్న చేసేది యజ్ఞం. యజ్ఞం సగంలోగానే ఆగిపోతే ప్రపంచానికి ప్రమాదం. అది యజ్ఞం సగంలో ఆగకూడదు, అది పరిపూర్ణం కావాలి. అందుకు దిగి రమ్మని ప్రార్థిస్తే పరమేశ్వరుడు వచ్చాడు. చూసారా? అంతేగాని పాడైందేదో పాడైందని మొత్తం వీళ్లే సవరించేసుకుని మళ్ళీ యజ్ఞం చేయలేదు. శివుడు రావాల్సిందే, ఇది తెలుసుకోవాల్సింది. ఎప్పుడైతే పరమేశ్వరుడు బయలుదేరాడో ఆ వెనకాల మొత్తం దేవతలందరూ వస్తున్నారు. వెంటనే శివుడు వచ్చి దక్ష యజ్ఞం ధ్వంసమైనటువంటి ఆ చోట పాదం పెట్టాడు. శివుడు పాదం పెట్టగానే ఆశ్చర్యకరంగా అక్కడ ఉన్నటువంటి అమంగళ వాతావరణం అంతా పోయింది. తెగిపోయినటువంటి తోరణాలన్నీ పోయి తమంత తాము పచ్చని తోరణాలు వచ్చాయి. విరిగిపోయినటువంటి స్తంభాలు మొదలైనవన్నీ పోయి చక్కగా తమంత తాము స్తంభము నిలిచాయి. అగ్నిజ్వాలలు తమంత తాము రగిలాయి. మొత్తం మంగళకరమైపోయింది. శివుడు పాదం పెడితేనే అమంగళం పోయింది. అలాగే ఎవరి హృదయంలో శివుడు పాదం పెడతాడో వాడికి అమంగళాలు పోయి. శివుడు పాదం పెట్టడం అంటే ఆయన ధ్యానించండి, హృదయంలో ఆయన ధ్యానిస్తాను ఉన్నట్టే. సృష్టిలో ఏడు ధ్యానించినా అది సత్యం కాదు, కానీ భగవంతుని ధ్యానిస్తే సత్యం. ఎందువల్ల చెప్పండి? మిగిలినవన్నీ లేనిది గనక, ఈయన ఉన్నవాడు గనక, సత్యస్వరూపుడు గనక. అది మిమ్మల్ని పది వరకు నేను ఇలాగే పాఠం చెప్పి అయ్యా టిఫిన్ తినలేదంటే ధ్యానించండి అంటే మీరు ఒప్పుకోరు. ధ్యానిస్తే భోజనం దొరకదు, కానీ ధ్యానిస్తే భగవంతుడు దొరుకుతారు. అంత సులభం అండి. బాహ్య పదార్థం కంటే భగవంతుడే సులభం. కానీ మన చెయ్యం వచ్చింది బాధంతా కదా. ఇది ధ్యానిస్తే దొరికేవాడే భగవంతుడు. ఇది గ్రహించవలసిన మరొక అందమైనటువంటి అంశం. ఇప్పుడు మనం ఆ దక్షిణామూర్తి ప్రవేశించగానే మొత్తం అంత మంగళకరమైన వాతావరణం ఏర్పాటైపోయింది. ఆ తర్వాత చిన్నగా దక్షుడి దగ్గరికి వెళ్ళాడు. దక్షుడు ఎలా ఉన్నాడు? తల లేకుండా ఉన్నాడు. చిన్నగా వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఆ దక్షుడి యొక్క తల తెమ్మని అడిగాడు. ఎవరిని? వీరభద్రుడిని. ఇంకెక్కడ తల? అది మేము ఎప్పుడో అందులో పడేశామన్నాడు. అయితే మరి ఇప్పుడు ఏ తల? ఏదో ఒకటి తల పెట్టారు కదా, ఏదో తీసుకురా అన్నట్ట. పరమేశ్వరుడు వీరభద్రుడికి ఆజ్ఞాపన చేశాడు. వెంటనే వీరభద్రుడికి మేక తల తీసుకొచ్చాడు. ఇదేమిటో ఈ తల తెచ్చామంటే దయచేసి మా ముచ్చట తెచ్చండి, ఇదే పెట్టండి వీడికన్నా. ఎందుకంటే శివద్రోహి ఎలాంటి దుర్గతి పొందాడో ప్రపంచానికి చాటింపు కోసం. ఎందుకంటే మీరు క్షమించచ్చు కానీ మేము క్షమించడం ఉన్నాం. చూడండి, భగవంతుడైనా క్షమిస్తారు కానీ భక్తులు క్షమించలేడండి. తన దైవాన్ని నిందిస్తే అని చెప్తే సరేనని పరమేశ్వరుడు ఆ మేక తలక పెట్టాడు. ఇంకా ఆయన చెయ్యి తగిలిందో లేదో ప్రాణం వచ్చిందండి. ఎందుకంటే మృత్యుంజయుడు. ఆయన చెయ్యి తగిలితే అమృతేశ్వరుడని పేరు శివుడికి. అందుకే ఆయన హస్తస్పర్శ చేతనే ప్రాణం లేచి వచ్చింది. పరమేశ్వరుడు హస్తస్పర్శ చేతనే దక్షుడికి ప్రాణం వచ్చింది అంటే ఆ మృత్యుంజయుడు అమృతేశ్వరుడి తత్వాన్ని తెలుసుకోవచ్చు. వెంటనే దక్షుడు లేచి పశ్చాత్తడే నమస్కారం చేశాడు. స్వామి, యజ్ఞముల యొక్క పరమార్థం, యజ్ఞం వల్ల వచ్చే సంపదలన్నీ నీ యొక్క ప్రసాదములే. తర్వాత యజ్ఞం వల్ల సంపదలు వస్తాయి, ఆ సంపదలన్నీ మళ్ళీ యజ్ఞానికే వాడాలి. ఇది గొప్ప రహస్యం అండి. అందుకే యజ్ఞం వల్ల ఎన్ని సంపదలు వస్తాయి అంటే ఇక్కడ వర్ణిస్తున్నాడు, వేదంలో చెప్తున్నాడు. ఈ కల్పిస్తున్న ప్రకృతిలో నువ్వు అనుభవించే సంపదలన్నీ యజ్ఞం వల్ల వస్తున్నాయి. కొంతమందికి ఎదురుగా అద్భుతమైన పదార్థం తెలుస్తుంది, కానీ డాక్టర్ చెప్తారు తినడానికి వీలు లేదు. ఎందువల్ల చెప్పండి? పదార్థమున్నా అనుభవించేటువంటి పుణ్యం లేదు వాడికి, ఏదో పాపం ఉండదు. అందుకే సృష్టిలో పదార్థం దొరకడం కష్టం, దొరికిన పదార్థం అనుభవించే శక్తి ఉండడం కష్టం. కొందరు అరిగించుకునే శక్తి ఉండదు, కొందరు రాళ్ళు కూడా అరిగిపోతాయి. ఏం చెప్పాలి? అందుకే కర్మ సిద్ధాంతం చెప్పుకుంటున్నాం పుణ్యపాప కలదు. అందుకు పరమేశ్వరుడు అనుగ్రహం ఒకప్పుడు మనం చేసే మంచి పనులు యజ్ఞము, వాటి ఫలితంగానే మనకి ఇప్పుడు ఇవన్నీ లభించాయి. ఈ లభించిన దాన్ని మళ్ళీ యజ్ఞం కోసం వాడాలి, అంటే మంచి ముందుకు వాడాలి. ఇది చక్రం. యజ్ఞం వల్ల నీకు లభిస్తున్నాయి భోగములు, లభించిన భోగాన్ని తిరిగి యజ్ఞానికి వాడు. యజ్ఞం అంటే త్యాగపూర్వక కర్మ. ఈశ్వరాత్మణ బుద్ధితో మళ్ళీ ఈ భోగములన్నీ అనుభవించు. ఇలా కాకుండా వచ్చిన భోగాలు అనుభవిస్తూ ఉంటుంటే కొత్త పాపం వస్తుంది తప్ప యోగం కదా. ఇది తెలుసుకోవాలి. కనుకనే నీ యజ్ఞం స్వరూపమైనటువంటి అనుగ్రహం వల్లనే ఇవన్నీ పొందగలిగేమయ్యా అంటూ అస్మాకమే మృత్తికాకమే జరయత్తమే పర్వతాష్టమే ఇవన్నీ మనకి చమే 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 అని చమకం చెప్తాం. చమే చమే అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో ఇది కూడా ఇది కూడా ఇది కూడా అని చెప్పడం. ఇవన్నీ ఏమిటంటే మన బతుకు కావాల్సిందండి. చక్షుర్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం వాజ్ఞేన కల్పతాం. ఈ కళ్ళు యజ్ఞం వల్ల వచ్చింది, ఈ చెవులు యజ్ఞం వల్ల వచ్చింది. అంతేకాదు ఇప్పుడు ఉన్న ఈ కళ్ళు చెవులు కూడా మేము చేస్తున్న యజ్ఞం వల్ల మరింత బాగా పనిచేయాలి. యజ్ఞం అంటే భగవద్ ఆరాధన. భగవద్ ఆరాధన వల్ల మన ఇంద్రియాలు కూడా బాగా పనిచేస్తాయి. ఇది తెలుసుకోండి. అందుకు వచ్చినవే ఇదివరకు యజ్ఞముల వల్ల, ఇప్పుడు ఉన్న వాటిని మేము యజ్ఞముల వల్ల గుర్తించాలి, యజ్ఞానికి వినియోగించాలి. ఇంత రహస్యం యజ్ఞో యజ్ఞైన కల్పతాం. ఈ చమే 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 అనేది మేమేమే అనేది ఏదండి? జంతువుల్లో నేను పెట్టిన తలకాయది. అందుకే దక్షుడి నోటంటే చమకం పలికిందేమో అంటారు. ఏమో గానీ దక్షుడు పలికేయడం లేదు. ఆయన సౌండ్ సరిపోయింది కనుక రెండు కుదిరే కనుక చమే 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 అని చమకం అంతా చెప్పండి. మాల్గోడు ఈ చమకు కారణం చెప్తాను కదండి. ఇప్పుడు మనం అనుభవిస్తున్నదంతా ఒకప్పుడు చేసిన భగవద్ ఆరాధన వల్లని అది తెలుసుకుని మళ్ళీ వీటిని భగవద్ ఆరాధనకు నియోగించుకోండి. కమలాక్షి నర్తించి తరములు తరములు ఈనాడు వర్ణించి చెప్పాలని చెప్పినట్లుగా భగవద్ ఆరాధనకు నియోగించుకోగలిగితే ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇది తెలుసుకుని ఎప్పుడైతే పరమేశ్వరుడు క్షమించాడో అప్పుడు దక్షుడు ధన్యుడయ్యాడు. అప్పుడు శివుడు అండ చూసుకుని యజ్ఞం నిర్మించినట్లు లోకానికి క్షేమం ఏర్పడింది. దేవతలందరికీ తెగిన వికలాంగులయ్యారు కానీ ఇంతకు ముందు అవన్నీ చక్కయ్యాయి. మళ్ళీ అందరూ కూడా యజ్ఞం చక్కగా శివుడిని ప్రధానంగా పెట్టుకుని యజ్ఞం చేశారు. పూర్తయిపోయింది. అందరూ హాయిగా ఉన్నారు. నష్టం ఎవరికైంది? శివుడికే బాధ. ఒక్కసారి దుఃఖం కలిగింది. ఇది నిజాన్ని శివుడికి దుఃఖం ఉంటుందా అంటే లీల. శక్తి లేనప్పుడు శివుడైనా అంటే ఏం తెలుసుకోవచ్చు. సీతమ్మ వెళ్ళిపోతే రాముడు ఎంత దుఃఖపడ్డాడు ఇప్పుడు అర్థం ఉంటుంది. ఇది శివశక్తి ఆయుక్తం. శక్తి ఎప్పుడైతే తన రూపాలను సంహరించిందో ఇంకో అందమైనది ఉందండి. శక్తి శివుడికి ఏ భాగంలో ఉంటుంది? వామ భాగంలో. ఆ వామం ఇప్పుడు ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఇంక మిగిలింది ఏది? కుడి భాగాన్ని ఏమంటారు? దక్షిణ. అదే దక్షిణాది. ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. శక్తి బయటకు పోతుంది. ఇక్కడ నశించేదేం కాదు. ఇంతవరకు బయట కూర్చున్నది. ఆ రూపం వెళ్ళిపోయినా శక్తి నశిస్తుందా? రూపం ఉపసంహరింపబడింది తప్ప నటించలేదు. ఆ శక్తి దాని లీనమైపోయింది. ఆ లీనమైపోయి దక్షిణమైపోతుంది. దక్షిణంగా ఉన్న శివుడే మొత్తమై కనబడుతున్నాడు కనుక దక్షిణానికి చమత్కారం. ఈ విధంగా ఎప్పుడైతే జరిగిందో అప్పుడు శివుడు దుఃఖితుడై లీలగా దుఃఖితుడై అమ్మవారి భాగ్యస్వరూపం తన దగ్గర లేదని బాధపడుతుంటే అంతర్భాని ప్రేరణ వచ్చింది శివుడికి. ఆ లోపలున్న ఆవిడ కురింపజేసింది. ఏమనంటే నీ దుఃఖం నాకు తెలుసు. నా శరీరం దహనమైనట్టుగా అందరికీ కనబడింది కానీ నా శరీరం నిజానికి దహనం కాలేదు. యోగాగ్నితో దహనం కావడం అంటే బూడిదవ్వడం కాదు. మూలాధారం నుంచి అగ్నిని రగిల్చి లోపల నుంచి క్రమంగా ప్రాణశక్తిని పైకి తీసుకువెళ్ళిపోవడమే యోగాగ్నితో పోవడం అంటే. అయితే పురాణాలు కావ్యాలు దగ్ధమైనట్లుగా వర్ణించాయి. కానీ అందులో గ్రహించవలసింది ఏమిటంటే కేవలం అందులో కదలికగా ఉన్న చైతన్యం ఒక్కటి వెలిగిపోయింది. శరీరం మాత్రం అలాగే ఉంది. అది ఇతరులకు గోచరం కాలేదు. అది ఒక దగ్గర ఉంది చూడు అని శివుడు చెప్పింది. ఆ తల్లి చిన్నగా వెళ్ళి చూశాడు. నిశ్చేష్టగా శరీరం ఉంది. అమ్మవారి శరీరం అంటే సామాన్యం అంటే మన లాంటి పాంచభూత శరీరం కాదు కదా. అది తేజోమయ శరీరం. అది అందుకే శరీరం అలా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. కానీ చేతనత్వం లేదు సార్. లోపల ఇంతవరకు సంచరించిన అమ్మవారి యొక్క తేజస్సు వెళ్ళిపోయింది. కానీ అంతవరకు అమ్మ ఉన్న శరీరం మాత్రం ఒక్కసారి ఆ శరీరాన్ని చూడగానే శివుడికి దుఃఖం ఆగలేదండి. విరహ వేదన వెంటనే శరీరాన్ని స్పృశించాడు. స్పృశించడంతో ఆయనకు తనికి తీరలేదు. ఎత్తుకుని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. అయినా తల్లి పేరుకు భుజం మీద వేసుకుని ఆనందం తట్టుకోలేక నాట్యం చేయడం మొదలుపెట్టాడు. శివుడు నాట్యం చేస్తుంటే ఏం జరుగుతుందండి? ఆయన నాట్యమే ప్రపంచం. సృష్టిలో లయం ఉంది, రిధం. రిధం అంటే టైమింగ్, ఒక కాలానికి అనుగుణంగా రిధం జరుగుతుంటుంది. మీ ఊపిరిలో రిధం ఉంది అవునా లేదా? నెమ్మదిగా రిధంగా ఉంటుంది. కోపం లాంటి పెరిగితే రిధం పెరుగుతుంది అంతే. కానీ ప్రతి వాళ్ళు ఊపిరిలో రిధం ఉంది. మీరు నడిచేటప్పుడు చేతులు ఊపండి, అందులో రిధం ఉంది. పక్షి రెక్కల కదలికలో రిధం, లయ. ఇలా ఉదయం సూర్యుడు ఉదయించే దగ్గర నుంచి అస్తమించే వరకు ఒక లయ, ప్రపంచమంతా ఒక లయ. ఈ లయ నడిపేవాడే లయకారకుడు. ఈ లయలోనే ప్రపంచం నడుస్తుంది. ఇది లయకారకుడు అంటే అర్థం, రిధం. ఈ లయ నాట్యం, ఈ లయ గతి, ఇది చైతన్యం. ఈ కదలికే లేకపోతే ప్రపంచం ఉన్నా. కానీ శివనాట్యం అంటే ఏమిటో కాదు, ప్రపంచపు కదలిక శివనాట్యం. అయితే ఈ కదలిక పద్ధతిగా పెడితే స్థితి, ఈ కదలిక తీవ్రమైపోయింది అనుకోండి, ఒకటి పెద్దగా కత్తి ఊపిరి తీస్తే అర్థమేంటి? కొంచెం తొందరగా ఆగిపోతుంది. కనుక ఎప్పుడే రిజర్వ్ పెరిగిపోయిందంటే అది. కనుక పరమేశ్వరు నాట్యం చేస్తూ నాట్యం చేస్తూ తనను తాను మైమరచి లయ పెంచేశాడు. లయ పెంచగానే ప్రళయం ఉంటుంది. ఇంకోటి ఏమున్నది? అకాల ప్రళయం ఎప్పుడైతే రాబోయిందో స్థితికారకుడు విష్ణువు దగ్గర పరిగెత్తారు దేవతలందరూ. ఏదో జరగబోతుందయ్యా, నిజం కాపాడాలి అని. వెంటనే ధ్యానంలోకి వెళ్ళే విష్ణువు శివుణ్ణి ప్రేరేపించిన ఆసక్తి విష్ణువుని ప్రేరేపించింది. ఏమని? నిస్సందేహంగా ఆ పైన భుజంపై ఉన్న నా శరీరాన్ని నువ్వు నీ చక్రంతో ఖండించుకొని చెప్పుకున్నావు. వెంటనే విష్ణువు సిద్ధంగా ఉన్న చక్రం పట్టుకుంది. అయితే ఆ ఖండించినప్పుడు ఎలా ఖండించారంటే, శివుడు పాదనెత్తి కొట్టినప్పుడు చక్రం ప్రయోగించాడు. ఆ సౌండ్లో ఈ సౌండ్ కలిసిపోవాలి, లేకపోతే ఏమిటా ఈ సౌండ్ అని ఆయన వింటాడు. ఎందుకంటే మొత్తం ఖండనయ్యే వరకు శివుడు పోల్చుకోలేకుండా ఈయన పాదంతో కొడుతుంటే చక్రం ప్రయోగం చేశాడు. అలా మొత్తం అమ్మవారి దేహము వివిధ భాగములై ఆ నాట్యం యొక్క వేగానికి వివిధ స్థలాల్లో పడ్డాయి. అలాగే అమ్మ శరీరం అంటే ఏమిటి? నిప్పే కదా, జ్యోతి కదా. ఎక్కడ ఆ శరీరం భాగం పడిందో అది ఒక క్షేత్రమైంది. అలా అమ్మవారి శరీర భాగం శక్తి పీఠములుగా వ్యాపించిపోయి ఎన్నయ్యంటే లెక్క లేని శక్తి పీఠములు ఇది తెలుసుకోవచ్చు. నిప్పు ఎక్కడ పడ్డా అంత జ్వాలని సృష్టించగలదు. అమ్మవారి శరీరంలో ఒక్క భాగం ఎక్కడ పడ్డా అది పరిపూర్ణమైన శక్తి. అలా మొత్తం శక్తిపీఠములు ఏర్పాటు జరిగాయి. కొంతసేపటికి అయ్యేటప్పటికల్లా శివుడికి తెలిసిన తేలిగైపోయింది. ఇంతవరకు బరువు దిగింది, నెమ్మదిగా నాట్యం ఆపేట్టాడు. చూసుకున్నాడు, ఇంతవరకు మహిమత్తులు గమనించలేదు. ఏమైంది పైన ఉన్నటువంటి ఛాయ చుట్టూ చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన ముందు నిలవాలంటే ఇక్కడ దమ్ము ఉండాలి. ఎవడి వల్ల అవుతుంది చూశాడు. ఇలాంటి వాటి అన్నిటికీ ముందుకు వచ్చేవాడు అక్కడే ఉన్నాడు నారదుడు. ఈ నారాయణ పిలిచి నువ్వు వెళ్ళవయ్యా అన్నట. ముందు ఆయన శాంతించిన తర్వాత మేము వెళ్తాం అనగానే నారదుడు వెళ్ళి నమస్కారం చేశాడు. మహాభావ నమస్కారం అంటే నీ నమస్కారాల తర్వాత ఏం జరిగిందో అడిగాడు. ఏం చేస్తాం? ప్రపంచ గతికి ప్రమాదం ఏర్పడుతూ ఉంటే శక్తి ప్రేరణ చేత నారాయణుడే ఈ శరీరాన్ని ముక్కలు చేయవలసి వచ్చింది అనగానే ఒక్కసారి కూర్చున్నాడు. లోకరక్షణ కోసం జరిగిందని ఆయనకి తెలుసు. శాంతించాడు. కానీ మనసులో బాధ బాధ. నేను ఉన్న సతిపోయి ఛాయాశక్తితో నేను ఆనందిస్తూ ఉంటే అది కూడా లేకుండా చేసిన భార్యాభియోగం కలిగించాడు నారాయణుడు. ఆయన కూడా భార్యాభియోగంతో బాధపడుగా అని తెలిసాడు. వెంటనే నారాయణుడు శివశివ మహాదేవ నమస్కారం తీసుకొచ్చాడు. ఎందుకంటే చెల్లి చెల్లి వచ్చాడుగా, చిన్నగా వచ్చాడు. ఎప్పుడైతే విష్ణువు దండం పెట్టాడో రాబోయే కూర్చోవాలని చెప్పి, నేను తట్టుకోలేకని చెప్పించానయ్యా, ఓ రకమే తమరేమీ చేయరండి, ఈ శాపం నాకు కావాలన్నా. ఇది పెద్ద రహస్యము. ఈ శాపం నేను దాచిపెట్టుకుంటా, తర్వాత రామావతారంలో నాకు ఇది పరిస్థితి వస్తుంది, అప్పుడు నేను ఈ విధంగానే భార్య వియోగంతో బాధపడతాను అన్న. ఇక్కడ ఒక రహస్యం ఉంది, గ్రహించగలిగితే గ్రహించండి. ఎందుకంటే మనం పుట్టి ఏదైనా పనులు జరగాలి అంటే మనకి ఇది వరకు కర్మలు ఉన్నాయి. కానీ భగవంతుడు అవతరించి ఏదైనా పని చేయాలంటే ఆయన వెనకాల కర్మలు లేవు, ఉన్నాయా? కర్మలేంది ఏ ఘట్టం జరగదు కదా. మరి ఆయనకు కొన్ని ఘట్టాలు జరగాలి కదా, అవతారం లేకపోతే పనులు జరగదు కదా. అందుకు ఆయన కర్మలు ఏవో ఉండాలి కదా. ఇలాంటివి మిగుల్చుకుంటాడు అన్నమాట. ఇది పెద్ద ఇది పట్టుకోవాలి. ఎందుకు శాపకంటే ఇది తెలియకుండా పైసీ పురాణాలు చూస్తూ మనకు అలవాటు అయిపోయింది. పురాణాలు ఎలా వినాలో పెద్ద అమ్మలక్కలు మనకు భలే చెప్తారు. పూర్వకాలంలో అయితే పత్తి పట్టుకు వచ్చేవారు అక్కడికి పురాణం దగ్గర వచ్చి వసూలు చేసుకుంటూ కూర్చున్నారు. ఎందుకయ్యా అంటే పురాణం చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకంటే వసూలు చేసుకున్నారు అంటే పురాణం టైం వేస్ట్. మాకు తెలుసండి ఇక
ఉండాలి అనుకుంటున్నారంటే అందులో ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ అవసరే. అయితే ఈ రోజు గుర్తు చేసుకోరు, ఎందుకంటే అనుకునే పురాణాన్ని కాలక్షేప పద్ధతితో వినడం మనకు అలవాటైపోయి పెట్టగదని తెలియజేశాను. జ్ఞానం వినేటప్పుడు ఎంత ఏకాగ్రతనది, ఏమి చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ ఇలాగే విన్నారా, ఫిజిక్స్ ఇలాగే విన్నారా, పురాణం మాత్రం అలా అవసరం తిరుగు చిత్రుడు చూసి లాభలేదు. దురదృష్టడిగా భగవంతుడు వినియోగించారు. అందుకనే ప్రతిదాన్ని ఆగి సంకేతం చెప్తున్నాను, అది పట్టుకోవాల్సిన విషయం. ఎంత పెట్టగదనే పురాణం, లేకపోతే ఋషులు ఎంత జ్ఞానాన్ని ఇచ్చే పురాణ గదుల ద్వారా మన అమలక్తులు దానికి స్థాయి చేశారు. మెదగా కాంతిని పెట్టుకోవాలి. ఇప్పుడున్నది పరమార్థాన్ని చూడండి, పరమేశ్వరుడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, నారాయణుడు చాలా సంతోషం ఉన్నాడు, నాకు అవసరం చరవద్దానికి అన్నాడు. అనవసరంగా తమరు ఏ పని చేయండి, చాలా అవసరం అంటే చూసి ఏమైనా నా మాట వల్ల నువ్వు ఆర్యాది యోగం అనుభవించడం కూడా నాకు నచ్చట్లేదు అయ్యా, ఎందుకంటే నువ్వు బాధపడితే నాకు బాధ కదా, మన ఇద్దరం ఒకటేగా. అందుకే మీరిద్దరూ వియోగంతో బాధపడుతుంటే మిమ్మల్ని కలపడానికి నేనే అవతరిస్తాను అని చెప్పాడు. ఎలా అవతరిస్తావయ్యా అంటే ఆంజనేయ రూపంతో నేను అవతరిస్తానని పరమేశ్వరుడు తెలియజేశాడు. దాని తర్వాత తాను చేసిన శక్తిపీఠాలను ఒకసారి చూశాడు. ఈ శక్తిపీఠాల్లో ఒక మహాశక్తిపీఠం ఒక్కడ చూశాడు, అది కుంగిపోతుంది అది భూమిలో, ఆ శక్తి భూమి భరించలేకపోతుంది. వెంటనే వెళ్ళి ఋషులు పైకెట్టారు. ఎవరు శివుడు వ్యక్తి దాన్ని చెక్ చేశారు, చెక్ చేసి దాన్ని వెళ్ళి కూర్చున్నాడు. అందుకే శివుడు లేనిది శక్తి నిలవదు, శక్తి లేనిది శివుడు నిలవదు, ఒకరికొకరు ఆదా. అందుకే బాణవర్తం శక్తి అయితే త్రిచక్రంలో ఇద్దరు కలిసి కూర్చున్నారు, ఇద్దరు ఒకరు లేకుండా ఒకరు ఉండరు. ఆ క్షేత్రం ఆ మహాపీఠం ఏది అంటే అస్సాం దగ్గర బౌహతి దగ్గర ఉన్న కామాక్ష అనబడే మహాపీఠం, అది అమ్మవారి యొక్క ప్రధాన యోని పీఠం అని చెప్పబడుతూ నిన్న చెప్పిన దశమహావిద్యలు అక్కడ ఉంటాయి. పరిపూర్ణ శక్తులుగా అక్కడ ఉంటుంది అమ్మవారు. అక్కడ వామాచారంలో చేసే వాళ్ళు చేస్తారు, దక్షిణాచారం ఉంది. వామాచారం చెడు మంచ మనం చర్చించదు, మనం దక్షిణాచారం సాత్విక ఆచారం. ఎప్పుడైనా సాధన సాత్వికంగా ఉండాలి, చింతన సాత్వికంగా ఉండాలి. సాత్విక సాధన, సాత్విక చింతన, ఈ రెండే ఉంటాయి. ఆ రెండింటితోనే మనం అమ్మవారిని ఉపాసన చేద్దాం. ఈ కామాక్ష పీఠ విశేషం, శక్తి పీఠాల్లో ఉన్న అంతరార్థం పూర్తిగానే ఇంకా శక్తి పీఠాలు అక్కడ అంతరార్థం ఉన్నది, అవన్నీ ఇక్కడ చూడాలి. సిద్ధజనుడికి అంతా చూసింది ఇక్కడ. మల్లికార్జునుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు సాయంత్రం చెప్తాం. బాహ్యక్షేత్ర యాత్ర ఎందుకు చేయాలంటే నీ శరీరమే క్షేత్రం అని తెలుసుకోవడం. ఈ క్షేత్రయాత్ర చేయగా పాపాలు పోయి నీ లోపల ఉన్న క్షేత్రాలు దర్శనమిస్తాయి. నీ వేపుడు ఎప్పుడైతే క్షేత్రాలు దర్శనమిచ్చాయో ఈ శరీరం దేవాలయం అని అర్థమవుతుంది. అప్పుడు లోపల ఉన్న దేవుడు తెలుస్తాయి. ఇప్పుడు ఈ భవ్యమైనటువంటి శక్తి పీఠాల్లో ప్రధానమైన పాత్రలు ముగ్గురు, ఎవరు? శివుడు, శక్తి, విష్ణువు. ఈ మూడు పెట్టడంలో అంతరార్థం ఏంటి, శక్తి పీఠాలు అంటే ఏంటి, దీని యొక్క సాత్విక రహస్యాన్ని రేపటి ప్రకటన ప్రారంభించుకున్నాం.